శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు బ్రదర్ వి మహేష్ గారు, ఎస్ఐ పోలీస్, విజయవాడ సిటీ. అంశము మరియు మూలవాక్యము యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనములు.
అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపుగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చెను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. దేవా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, రాత్రికాలం క్షేమాన్నిచ్చారు, నిన్నటి దినమంతా మీ కాపుదల్లో ఉంచారు. మరలా ప్రభువా, నీ ముఖ దర్శనం చేసుకోవడానికి, నీ సన్నిధిలోకి రావడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఉదయకాలపు ప్రార్థన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని సెలవిచ్చారు. ప్రభువా, మీ మాటలు మాకు అనుగ్రహించండి, మా హృదయాలు తెప్పరలు చేయండి. నీ వాక్కు వెలుగులో మా హృదయాన్ని పరిశీలన చేసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించమని మీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటూ వచ్చిన ప్రియులందరి హృదయాలను మీరు తృప్తిపరచమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ లేఖన భాగాన్ని మనం యాక్చువల్లీ పునరుద్ధానం గురించి ధ్యానాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఈ భాగాన్ని ఎందుకు పంచుకోవడానికి ఆశపడుతున్నానంటే, ఈ ఆదివారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో దేవుని వాక్యం చెప్పడానికి వారు అవకాశం ఇచ్చినప్పుడు, వారు కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన తలంపును బట్టి ఇదే పోర్షన్ నుంచి సిద్ధపడి వెళ్లడం జరిగింది. ప్రభు యొక్క గొప్ప కనికరాన్ని బట్టి ఆల్రెడీ మంచి సంఘంగా ఉంది, వాళ్ళకి నెలకొచ్చే ఆ కానుకలు, ఒక నెలలో ఆ సంఘానికి వచ్చే కానుకలు సుమారు 3 లక్షలు. ఆ 3 లక్షల కానుకలో 2 లక్షలు పైగా సేవ మీదే వారు ఖర్చు పెడతా ఉన్నారు. 4 మిషనరీ సంస్థల్లో 16 మంది మిషనరీని వారు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా 1.5 మంది సేవకులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా ఆ సంఘం అందిస్తా ఉంది. అయితే వారు పిలిచినప్పుడు సేవ విషయమై ఈ మాటలు పంచుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అప్పటికే పరిచర్లో ఉన్నప్పటికీ వారు చాలా ఇన్స్పైర్ అయినట్టుగా వారంతటి వారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. అయితే నాతో పాటు చిన్నబాబు ఎస్ఐ గారు కూడా ప్రభు ప్రేరేపణ బట్టి ఆయన వచ్చారు. ఆయన కూడా సాక్ష్యం పంచుకోవడానికి వారు అవకాశం ఇచ్చారు. పోలీసుల మధ్య జరుగుతున్న పరిచర్య కోసం విని వాళ్ళు చాలా సంతోషించారు. వారు మన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. దాని తర్వాత 2 రోజులు కూడా మా స్వగ్రామం వేటలపాలెంలోను, సామరకోట మండలం నుండి ఆనూరులోను 2 స్థానిక సంఘాల్లో ప్రార్థనలు నిర్వహించడానికి, వారిని బలపరచడానికి కూడా ప్రభు సహాయం చేసి వాడుకున్నారు. ఆ 3 రోజుల పరిచర్య గురించి మీకు చెప్పడానికి నిన్నటి వీక్లీ బైబిల్ స్టడీ కాబట్టి సమయం కుదరలేదు అందువల్ల మీకు చెప్పలేకపోయాను. ఈ ఉదయకాల సమయంలో మీతో పంచుకుందామని దాని విషయమే ఆశపడతా ఉన్నాను. సరే, ప్రభు మ్యూట్లో పెట్టుకోలేదు, నేను మ్యూట్లో పెట్టాను అందరినీ. సరే, అయితే దేవుడిచ్చిన తలంపులను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ యోనా గ్రంథం 1 అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనం ముగ్గురిని చూడగలుగుతాం. 3 వ్యక్తులు మనకు అర్థమవుతా ఉంటారు. మొదటిగా మనం ఎవరిని చూడగలమంటే దేవుడైన యెహోవాను మనం చూస్తాం. రెండవది నీనెవే పట్టణస్థులు లేదా దేవుణ్ణి ఎరగని వారిని మనం చూస్తాం. 3వది దేవుణ్ణి ఎరిగిన ఒక విశ్వాసం చూస్తాం. మనం ఈ 3 వాక్యాల్లో 3 వ్యక్తులను చూడగలం. యోనా గ్రంథం 1 అధ్యాయం 1 నుంచి 3 వాక్యాల్లో 3 వ్యక్తులను మనం చూడగలం. ఆ 3 ఎవరంటే, 1 మన దేవుడు, 2 దేవుణ్ణి ఎరగని ప్రజలు, మూడు దేవుణ్ణి ఎరిగిన విశ్వాసి. ఈ ముగ్గురిని మనం చూస్తాం. ఈ ముగ్గురిని వాక్యపు వెలుగులో చూడడం వల్ల మనకి కొన్ని ఉపయోగకరమైన విషయాలు దేవుడు అర్థం చేయిస్తారని నేను భావిస్తా ఉన్నాను. సో మొదటిగా మనం ఈ వాక్య భాగంలో మొదటిగా మనం చూడాల్సింది మన దేవుణ్ణి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎలా కనబడుతున్నారు ఆయన చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన గురించి అర్థం చేసుకోవాలంటే మొదటి వచనము 2వ వచనములో ఆయన మాట్లాడే దేవుడిగా కనబడుతున్నాడు. అందుకే యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై అని రాయబడింది. బైబిల్లో రాయబడిన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన దర్శిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన తన చిత్తాన్ని బయలుపరచువాడుగా ఉన్నాడు. దేవుడు యోనాకు తన వాక్కును ప్రత్యక్షపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా 2వ వాక్యంలోకి వస్తే ఆయన దుర్గతి కలుగునని ప్రకటింపుము అన్నాడు. సహజంగా బైబిల్లో కనబడుతున్న దేవుడు, త్రియేక దేవుడు గురించిన అభిప్రాయం మనకు ఎలా ఉందంటే ఆయన కేవలం ప్రేమమయుడు, ఆయన కేవలం జాలి కలిగిన వాడు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఆయన క్షమించేవాడు, ఆయన దయామయుడు, కరుణామయుడు. అలాగే మనం చూసాం. కానీ యోనా గ్రంథం ప్రారంభ వచనంలో ఆయన ఎలా కనబడుతున్నారంటే నినివే పట్టణస్థుల దోషాన్ని బట్టి ఆయన కోపగించుకున్నాడు. నినివే పట్టణస్థుల దోషాన్ని బట్టి వారి మీదకి దుర్గతిని, ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. ఆ పట్టణాలను సమూల ధ్వంసం చేయబోతున్నాడు. ఆ పట్టణంలో ప్రజల ప్రాణాలు తీయబోతున్నాడు. బైబిల్లో దేవుణ్ణి ఒక పార్శ్వమే మనం చూస్తా ఉన్నాం. కానీ యోనా గ్రంథంలో దేవుని యొక్క 2 పార్శ్వాలు మనకు అర్థమవుతాయి. అందుకని అంటాడు వారు నా దృష్టికి ఘోరమైన పాపం చేస్తున్నారు కాబట్టి, వారి దోషము నా దృష్టికి ఘోరమైంది కాబట్టి 40 దినాల్లో నినివే పట్టణానికి నాశనం తీసుకుని రాబోతున్నాను. 40 దినాల్లో నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అంటున్నాడు. అందుకే మన దేవుడు దహించు అగ్ని, మర్చిపోవద్దు. మన దేవుడు దహించు అగ్ని. ఆయన ఉగ్రుడు, ఆయన కోపగించుకునే దేవుడు, ఆయన నాశనాన్ని, కీడును రప్పించే దేవుడుగా కూడా బైబిల్లో కనబడుతున్నాడు. అయితే కోపగించే దేవుడుగా ఉన్న అదే దేవుని యొక్క స్వభావాన్ని ఇదే యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో మనం ఇలా చూస్తాం. 3వ అధ్యాయం 10వ వచనానికి వెళ్తే ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అని చూస్తాం. ఇక్కడ మనం చూసేది దేవుడు కీడు చేద్దాం అనుకున్నాడు, దేవుడు వారి మీదకి దుర్గతి తీసుకొద్దాం అనుకున్నాడు, వారు నాశనం చేద్దాం అనుకున్నాడు. నాశనం చేద్దామన్న దేవుడు నాశనం చేయొచ్చు కదా. మధ్యలో యోనాకు ప్రత్యక్షం అవడం దేనికి, యోనాను వెళ్ళమని చెప్పడం దేనికి, యోనా వెళ్ళకపోతే మెడపట్టుకుని మరలా తీసుకొచ్చి నినివే పట్టణానికి పంపడం దేనికంటే దేవుని యొక్క మనసు మనకు అర్థం కావాలి. ఆయన కోపాన్ని సహించేవాడు, ఆయన పాపాన్ని సహించేవాడుగా లేడు. కాని ఆయన దుర్మార్గుడు నాశనం అయిపోవడానికి ఇష్టపడడం లేదు. ఆయన నీ చెడు నడతను చూసినప్పుడు, నా చెడు నడతను చూసినప్పుడు ఆయన నీతి, ఆయన న్యాయం ఏం చెప్తుందంటే పాపం వల్ల వచ్చి జీతం మరణం. పాపం చేయువాడెవడో వాడు మరణించాలి. వాస్తవంగా దేవుడు నువ్వు నేను ఎప్పుడైతే ఆయన న్యాయవిధులను తప్పిపోయామో అప్పుడు ఆయన శిక్షాదండానికి అర్హులుగా ఉన్నాము. కానీ దేవుడు మనల్ని తక్షణమే శిక్షించకుండా ఆయన మనల్ని ఓర్చుకుంటా ఉన్నాడు, ఆయన మనం మారడానికి అవకాశం ఇస్తున్నాడు, ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకోసం ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ నిద్ర లేపి కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతున్నాడు? మనం నీతిమంతులమన్నా కాదు నేను అనుకుంటా ఉంటాను. 2009 బ్యాచ్ అసైలు డిపార్ట్మెంట్ లోకి వచ్చి 8 సంవత్సరాలు అయిపోయింది, 9 సంవత్సరాలు అయిపోయింది, 8 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో మనం తెలిసి తెలియక చేసిన పాపాలకి ఆయన మన శిక్షించుంటే ఈరోజు మనం ఏమైపోయేవారు? అంటే దేవునికి మనం అందరం నీతిమంతులుగా బ్రతికాము, ఏ తప్పు చేయలేదనా? కాదు కాదు, ఆయన ఆయన కోపగించుకునే దేవుడు. రెండవది, ఆయన మనం మారడానికి అవకాశం ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనం మారు మనసుతో ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపం చెందుతామో, దేవా నన్ను క్షమించని ఆయన అడుగుతామో, ఆయన తప్పకుండా కనికరం చూపించేవాడుగా, క్షమించేవాడుగా, ఆయన కనికరం చూపించే దేవుడిగా కనబడుతున్నాడు. కాబట్టి రెండు పార్శ్వాలు కూడా ఈ యోనా గ్రంథంలో చూస్తున్నాం. ఆయన ఉగ్రతను చూస్తున్నాం, ఆయన ప్రేమను కూడా చూస్తా ఉన్నాం. 4వ అధ్యాయంలో మరొక మాట మనం చూడగలిగితే, 2వ వచనం 4వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంటది, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపు పడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్శీషునకు పారిపోతుని. అబ్బా యోనా అంటాడు, అయ్యా నువ్వు కోపగించుకున్నావు, నీ కీడు చేస్తానంటున్నావు, నువ్వు దుర్గతి తీసుకుని వస్తానా అంటున్నావు, కానీ అది నీ అభీష్టం కాదు. దుర్మార్గుడు నశించిపోవాలని నువ్వు కోరుకోవట్లేదు, నినివే పట్టణస్థుల నాశనాన్ని నువ్వు కోరుకోవట్లేదు, నినివే పట్టణం మారితే తప్పకుండా నువ్వు అంగీకరిస్తావు. రెండున్నాయి, మనం మారకపోతే ఆయన శిక్ష నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు, మనం మారితే ఎంత ఘోర పాపమైనా ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి ఒప్పుకరిన దేవుడు. రెండు మనకు అర్థం కావాలి. ఆయన ప్రేమను చేతకానితనంగా మనం తీసుకోకూడదు, ఆయన ఉగ్రతను ఆయన కఠినత్వంగా కూడా మనం తీసుకోకూడదు. దేవుడు సంపూర్ణుడు, ఆయన ప్రతి ఆయన ఆయన చేసే ప్రతి దానిని ప్రతి దానికి ప్రభు ఒక లెక్క కలిగి ఉన్నాడు. ఆయన కేలెత్తి చూపించడానికి మానవుడికి మాత్రం ఆయన ఎంత మాత్రం అవకాశం ఇవ్వడు. కాబట్టి ఈ లేఖన భాగంలో మనం దేవుణ్ణి ఎలా చూస్తా ఉన్నామంటే, ఆయన అత్యంత ప్రేమ కలిగిన వాడుగా, ఆయన కటాక్షం కలిగిన వాడుగా, ఆయన జాలి కలిగిన వాడుగా, బహు దీర్ఘ శాంతము కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన శాంతాన్ని బట్టి మాత్రమే మనం ఇంకను సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి ఈ వాక్య భాగంలో మనకు అర్థం కావలసింది, మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన స్వభావం ఏమై ఉన్నది, ఆయన మనసు ఏమై ఉన్నది అని చూస్తే రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఆయన కోపగించుకునే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమను పొందుకోవాలన్నా, ఆయన కోపాన్ని రుచి చూడాలన్నా నీ చేతిలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడతావా, ఆయన కోపం ప్రేమగా మారుతుంది. ఆయన మాట్లాడుతున్న హృదయాన్ని కఠినపరుచుకుంటావా, ఆయన ఉగ్రతను చూడక తప్పదు. అంతే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన సంగతి, కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు 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 అనే చూస్తాము. బైబిల్ అంటుంది ఆయన మేలు చేసేవాడు మాత్రమే కాదు, కీడు చేసే దేవుడిగా కూడా ఉన్నాడు. అవును, ఆయన కీడు చేస్తాడు. నేను ఒక సహోదరుతో మాట్లాడుతూ ఉంటే అన్నాడు, సార్ నేను దేవుణ్ణి ఉద్యోగం రావడానికి ముందు చాలా చాలా ప్రార్థన చేశాను, ఆయన నా ప్రార్థన ఆలకించాడు, ఆ ప్రార్థన ఆలకించి ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా దేవుడి గురించి నా ఆలోచనే లేదు, పావుడు తిరుగుడు నా ఇష్టానుసారంగా ఉన్నాను, నాకు ఈరోజు హెపటైటిస్ బి అనే వ్యాధి వచ్చింది, నేను నా భార్యకు నా పిల్లలకు దూరం అయిపోతానేమో అని ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు వచ్చింది? ఆయన అనుమతించకుండా వచ్చిందా? నేను అంటాను ఆయన ఇస్తే వచ్చింది. ఘోరమైన రోడ్ యాక్సిడెంట్లు అయ్యాయి, చచ్చిపోవలసిన వాడు తుట్టులో తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకున్నావు? అసలు రోడ్ యాక్సిడెంట్ ఎందుకు అయ్యింది? అర్థం కావాలి. ఆశీర్వదించింది ఆయనే, ఈరోజు దెబ్బ కొట్టేది ఆయనే. ఆయన మనసు మనకు అర్థం కావాలి. ఆయన చేతకానివాడు, ఆయన ప్రేమించేవాడు అని మాత్రమే నువ్వు అనుకుంటా ఉంటే నువ్వు పొరపడుతున్నావు. నీ దేవుడు ఎంత ప్రేమించేవాడో, నీ దేవుడికి నచ్చని స్థితిలో నువ్వు జీవిస్తా ఉంటే ఆయన అంటాడు, దీనివల్ల ఈ నేల సారం ఎలా అర్థమైపోవాలి, దీన్ని నరికే కఠినమైన మాట. మూడేండ్ల నుండి ఈ చెట్టు ఫలములు వెతక వస్తున్నాను, కానీ దీని యందు నాకేమి కనబడడం లేదు, దీన్ని నరికివే అంటున్నాడు లూకా సువార్త 13వ అధ్యాయంలో. దీన్ని నరికే, దీన్ని నరికే, కఠినమైన మాట ఆయన నోటే వస్తుంది. కాబట్టి ప్రేమ కలిగిన వాడు, అలాగే కోపగించుకునేవాడు కూడా మన దేవుడు ఉన్నాడు. రెండో వ్యక్తిని మనం చూడడానికి ప్రయత్నం చేస్తే నినివే ప్రజల కోసం మనం చూస్తాం. రెండవ వాక్యం యోనా గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూద్దాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నువ్వు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. నినివే ప్రజల కోసము మనం చూస్తున్నాం. నినివే ప్రజలు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు, క్రైస్తవేతరులు, అన్యులు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఎందువల్ల వారు సాదృశ్యంగా ఉన్నారంటే ఈ నినివే ప్రజలు దేవుణ్ణి వెంబడించే వారుగా కాదు, కానీ వారు ఒక విగ్రహాన్ని, ఒక దేవతను ఇస్తారు అని ఒక దేవతను పూజిస్తున్న ప్రజలుగా ఉన్నారు. అసిరీల ముఖ్య పట్టణముగా నినివే పట్టణం ఉంది. నేడు అదే పట్టణము ఈరోజు ఇరాక్ లో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే వారు దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు కాని దాన్ని దేవుడిగా భ్రమలో ఉన్నవారు, విగ్రహారాధనలో ఉన్నవారు. ఇన్ని ప్రజలు పరిస్థితులు ఎలాగున్నా ఎందుకు దేవుడు వారికి దుర్గతిని తీసుకుని వస్తున్నాడు అని మనం చూస్తే నహము గ్రంథములో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయిస్తా ఉన్నారు. నహము గ్రంథము 668 పేజ్ నెంబర్ 668. నహము గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడాలి. నినేవరు గుర్చియ దేవోక్తి, అదే నినేవే పట్టణం కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. 3వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే చక్కని దానివై, వేశ్యవై, చెల్లంగి తన ముందు జ్ఞానము గల దానివై, జారత్వము చేసి జనాంగముల మీద చెల్లంగి తనము జరిగించి సంసారములను అమ్మి వేసిన దానా. ఎవరు? నినివే. నినివే పట్టణం కోసం మాట్లాడుతున్నాడు. ఏముందట నినివే పట్టణంలో? చిల్లంగితనం ఉంది, వ్యభిచారం ఉంది, జారత్వం ఉంది, జనాంగాలు పాడు చేసే స్వభావం ఉంది, విగ్రహారాధన ఉంది. 5వ వచనంలో నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినయ్యున్నాను, నీ చెంగులు నీకు ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. నినివే పట్టణస్థుల పరిస్థితి ఎట్లా ఉందంటే దేవుని ఎరగని వారు, దేవుడంటే లెక్కలేని వారు, దేవుడు కాని దాన్ని దేవుడిగా పూజిస్తూ దేవునికి చెందాల్సిన మహిమను దొంగిలిస్తున్నవారు, దేవునికి చెందాల్సిన మహిమను వేరే విగ్రహాలకు ఆపాదిస్తున్నవారు, వ్యభిచారము, తాగుడు, విచ్చలవిడితనం ఉంది. ఈరోజు లోకంలో అదే చూస్తున్నాం. మనం అనుకుంటా ఉంటాం దేవుని ఎరిగిన బిడ్డలేమో పేదరికంలో ఉన్నారు, దేవుని ఎరగిన వారేమో బాగా సంపాదిస్తున్నారు. అది నీకు సంపాదనగా ఉంది, దేవునికి అది వ్యభిచారంగా ఉంది. వ్యభిచారం ఎట్లయిందంటే ఆయన అంటాడు, ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడు కాలేడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. వారు దేవుని వదిలిపెట్టి డబ్బుతో వ్యభిచారం చేస్తున్నారు, వారు దేవుని వదిలిపెట్టి సిరితో వ్యభిచారం చేస్తున్నారు, భర్త కాని వాడిని భర్తగా ఎంపిక చేసుకున్నారు. అది ఒక భర్త వివాహం చేసుకుని వేరొక భర్తతో ఉన్న వారిని ఎలాగైతే వ్యభిచారం అంటామో, తామును సృజించిన దేవుని వదిలిపెట్టి తాము సృజించుకున్న ధనానికి మొక్కుతా ఉన్నారు. లోకం ఆ లోకాన్ని చూసినప్పుడు దేవునికి ఉగ్రత మండుతా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు దేవుని ఎరగని పరిస్థితిలో వారున్నప్పుడు దేవుని కాకుండా దేవుడు కాని దాన్ని దేవుడిగా పూజిస్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన కోపం వచ్చింది, ఆయన ఉగ్రత మండుతా ఉంది. అయితే ప్రశ్న ఏంటంటే నాశనం చేద్దాం అనుకున్న దేవుడు నాశనం చేయకుండా యోనాకి ఎందుకు చెప్తున్నాడు? యోనని ఎందుకు ఎనమంటున్నాడు, యోనని ఎందుకు ప్రకటించమంటున్నాడు అంటే నశించిపోవటం ఆయన చిత్తం కాదు, నశించిపోవటం ఆయన చిత్తం కాదు. కాబట్టి వెళ్ళాలి, ప్రకటించాలి. అందుకే అదే యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు ఈ ప్రజల కోసం. 4వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎరమలు ఎరుగని జనమును బహు పశువులు గలిన నినివే మహాపురము విషయములో నేను విచార పడవద్దా అని యోనాతో చెప్పాను. ఏమంటాడంటే ఆయన 120,000 మంది జనం, పైగా వారి గురించి దేవుడు చెప్తున్న ఒక మాట కుడి ఎరమలు ఎరుగని జనం. దే ఆర్ ఇన్నోసెంట్ పీపుల్. వారు ఎరగని పరిస్థితుల్లోనే చేస్తున్నారు. వారు దేవుడు కాదు అనుకోవట్లేదు, వారు పూజిస్తున్నది దేవుడని వారు అనుకుంటున్నారు. వారు అదే ఎలా ఉంటుందంటే కాలి నడకన కొండలెక్కటం, మోకాలు మీద కొండలెక్కటం, తలనీలాలు సమర్పించటం, అవన్నీ భక్తి లేకుండా చేస్తున్నారంటే కాదు, వారు భక్తి పొరలే. కుడి ఎడమలు ఎరగని జనం. కానీ ఎవరిని పూజించాలో, ఎవరి దగ్గరికి రావాలో, ఎవరు నిజమైన దేవుడు ఎరుగక వారి అమాయకత్వంలో ఉన్నారు. కుడి ఎడమలు ఎరగని జనం, ఇన్నోసెంట్ పీపుల్. అందుకే దేవుడి ప్రేమ ఏంటంటే వారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, కానీ తెలియక చేస్తున్నారు కాబట్టి వారు మారాలి, వారికి తెలియాలి, వారికి చెప్పాలి. వారికి చెప్పాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఆ ప్రజల మార్పు కోసం ఆయన ఒక ప్రణాళిక కలిగి తన కుమారుడైన యోనాను దర్శించి, యోనా నువ్వు వెళ్ళాలి, చెప్పాలి అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఇద్దరిని చూసాము. 1, దేవుడు ఏమయ్యన్నాడు. 2, దేవుని ఎరగని ప్రజలు ఎలా బ్రతుకుతా ఉన్నారు. 3, దేవుని ఎరిగిన విశ్వాసి నువ్వు నేను, నీ గురించి నా గురించిన మాటలు ఆయన పలుకుతా ఉన్నాడు. మన గురించే కీలకమైన పోర్షన్ ఇక్కడ చూస్తాం, యోనా గ్రంథం 1:3 అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవనని యోనా యొప్పేకి పోవి తర్షీషునకు పోవు ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అబ్బా, ఒక మాటలో చెప్పమంటే యోనా గ్రంథం 4 అధ్యాయాలు దేవుని ఎరగిన వారి కొరకు రాయబడింది 1 అధ్యాయము, దేవుని ఎరిగిన వారి కోసం రాయబడ్డవి 3 అధ్యాయాలు. అంటే ఎవరితో డీల్ చేయడం కష్టం అంటే దేవుని ఎరగిన వారితో డీల్ చేయడం కాదు, దేవుని ఎరిగిన వారిని సరైన క్రమంలో పెట్టడమే పెద్ద కష్టంగా కనబడుతుంది యోనా గ్రంథంలో. అసలు ఎంత దమ్ముండాలి, ఎంత ధైర్యం ఉండాలి. పిలిచింది ఆయన, పని చెప్తుంది ఆయన, చేయమని ఒక పని అప్పగించింది ఆయన. పని అప్పగిస్తే తప్పించుకొని తిరగటం, తప్పించుకొని పారిపోవటం, పని ఎగ్గొట్టడం. ఆ మాటలు 3వ వచనం మనసు పెట్టి చదివితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. ఆ మాట 2 సార్లు రాయబడుతుంది, యెహోవా సన్నిధిలో నిలవక యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు. చూడరా, పలుమార్లు దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు కాతర చేయకుండా, దేవుని మాటలు చెవిని పెట్టుకోకుండా, దేవుని మాటలు మనం ఏమాత్రం లోబడకుండా అవిధేయత చూపిస్తున్నప్పుడు దేవుని ఉగ్రత దేవుని ఎరగని వారి మీద ఎలా మండుతుందో దేవుని ఎరిగి విధేయత చూపించిన వారి మీద కూడా అలాగే మండుతుంది అన్నది ఈ యోనా గ్రంథం 1వ అధ్యాయం సాదృశ్యం. వినలేదు, తప్పించుకొని పారిపోతున్నాడు, వాడితో నాకేముందిలే, వాడు మానని వాడిని పోనేలే అని చెప్పేసి వదిలేశాడా? లేదు. ఏ ఓడలైతే పారిపోతున్నాడు ఆ వాడు ఏం చేస్తున్నాడు 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపుగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపో గతి వచ్చాను. వదిలిపెట్టేవాడు కాదు ఆయన. ఎవరి చేతిలో నుంచి అయినా నువ్వు నేను తప్పించుకోవచ్చు, కానీ దేవుని చేతి నుంచి తప్పించుకోవడం సాధ్యపడదు. చాలా మంది సాక్ష్యాల్లో ఒక మాట నేను స్పష్టంగా వినగలుగుతా ఉన్నాను. ఒకప్పుడు దేవునికి లోబడ్డాం, దేవుని ఆశీర్వాదాలు చూసాం. దేవుని ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతా ఉన్నాం. దేవుని శాపం వచ్చింది, ఉగ్రత వచ్చింది. అందుకే మనం ఊహించని పరిణామాలు మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. మనం అనుకోకుండానే మనకు బాగా తెలిసిన వారు చనిపోతూ ఉంటారు. మనం ఊహించని పరిణామాలను ఎదుర్కొంటా ఉంటాం. రోడ్ యాక్సిడెంట్ అవుతా ఉంటాయి, ఏసీబీ రైళ్లు అవుతా ఉంటాయి. ఎందుకు అవుతున్నాయంటే ఆయన రప్పిస్తున్నాడు మర్చిపోవద్దు, ఆయన పట్టిస్తున్నాడు మర్చిపోవద్దు. క్లియర్ గా ఒక మాట అయితే చెప్పగలను, దేవుణ్ణి ఎరగన వారి కోసం దేవుడు పట్టింపు కలిగి ఉన్నదానికన్నా దేవుణ్ణి ఎరిగి దేవునికి లోబడకుండా బ్రతుకుతున్న వారి విషయంలో మాత్రం హీఈస్ వెరీ మచ్ సీరియస్. ఆయన చాలా సీరియస్ గా ఉంటాడు, చాలా పట్టింపు కలిగి ఉంటాడు. నీ విషయంలో నా విషయంలో చాలా పట్టింపు ఉంటుంది ఆయనకి. ఆయనకి మరీ ఎక్కువగా భయపడవలసింది, మరీ ఎక్కువగా జాగ్రత్త పడాల్సింది నువ్వు నేనే. మూడవ వచనంలో యోహానాను చూస్తా ఉన్నాం, యోహానా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎంత అద్భుతమైన సంగతి అంటే మొదటి వచనంలో యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోహానాకు ప్రత్యక్షమై అన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడం అన్నమాట చిన్న విషయం కాదు. దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి రావటం, ఒక వ్యక్తితో మాట్లాడడం అన్నదే చిన్న విషయం కాదు. మనం న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్తే అందులో అద్భుతమైన మాటలు మనం చూడగలం. న్యాయాధిపతులు కాదు, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మీకు ఒక మాట చూపించడానికి ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటాస్థించుట లేదు. దేవుడు కనబడ్డం, దేవుడు మాట్లాడడం, దేవుడు స్వరం వినిపించడం అన్నది చిన్న విషయమా? లేదు, అది అరుదు. అందరికి దక్కే భాగ్యం కాదు, అందరితో దేవుడు మాట్లాడు. అలాంటిది యోనా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చెప్పమంటే దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆయన భవిష్యత్తును ఒక వ్యక్తితో పంచుకోవడం చిన్న విషయమా? అసలు నీతో ఎందుకు షేర్ చేసుకోవాలి, నీతో ఎందుకు మాట్లాడాలి? నువ్వు పెద్ద గొప్ప, నీ దగ్గర ఎందుకు రావాలి, నీతో ఎందుకు మాట్లాడాలి? దేవుడు నీకెంత విలువిచ్చాడో, దేవుడు నిన్ను ఎలా పరిగణిస్తున్నాడో అని అంటాడు. అబ్రహాము నా స్నేహితుడు, నేను చేయబోయే సంగతి అబ్రహాముకు చెప్పకుందనా? ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో నా స్నేహితుడని ఒక మనిషిని అంటున్నాడు, నేను చేయాల్సిన పనులు ఈయనకి చెప్పకుండా ఉండలేను అంటున్నాడు. ఆయన మాట్లాడడం ఒక ధన్యత, ఆయన మనసు నీతో పంచుకోవడం ఒక ధన్యత, ఆయన చేయబోతున్న కార్యాలు నీకు చెప్పడం ఒక ధన్యత. కారణం బైబిల్లో మనకి ఎంత ధన్యత ఇవ్వబడిందంటే 2వ కొరింథీయుల పత్రిక 5:20లో మేము క్రీస్తు రాయబారులు అంటాడు. విఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభు యొక్క రాయబారులు. నీకు సువార్తనిచ్చి వెళ్లి సువార్త చెప్పమన్నాడంటే సువార్త చెబుతుంది ఎవరికి ప్రతినిధికి వెళ్ళి చెప్తున్నావు? యూఆర్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. అమెరికా దేశపు అంబాసిడర్ గా ఉండడం ఎంత గొప్ప ధన్యత, ఇంగ్లాండ్ దేశపు అంబాసిడర్ గా ఉండడం ఎంత గొప్ప ధన్యత, పరలోకపు దేవుని అంబాసిడర్ గా ఉండడం ఎంత గొప్ప ధన్యత. నువ్వు సువార్త పట్టుకుని ఎవరి దగ్గరికన్నా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట చెప్తున్నావంటే ఏ అధికారంతో చెప్తున్నావు, ఎవరు పంపితే వెళ్ళి చెప్తున్నావు, ఎవరికి అధికారం ఇచ్చాడు? పరలోకపు రాజు యు గో అండ్ ప్రీచ్ అన్నాడు, యు గో అండ్ షేర్ అన్నాడు. నువ్వు వెళ్ళి చెప్పు, నేను పంపాను. అది ఎలా ఉంటదంటే చేపలు పట్టుకుంటున్న పల్లికారులు, ఏమి లేదు వాళ్ళ దగ్గర, ఏమి లేదు నిశాని వేలుముద్ర బ్యాచ్, ఏమి లేదు. ఎలా ఉంటది పల్లికారుల దగ్గర బట్టలేమో మురికోసం వస్తూ ఉంటాయి, కాళ్ళకి చెప్పులుండవు, చింపురు జుట్టు, అవతారం ఏం బాగుండదు. వాళ్ళ దగ్గరకు వచ్చి అన్నాడు, యు గో అండ్ ప్రీచ్, యు ఆర్ మై అంబాసిడర్స్ అన్నాడు. అంతే వాళ్ళు వెళ్ళారు. అబ్బా, చేపలు పట్టే పేతురు అపోస్తులైన పేతురు అయిపోయాడు. చేపలు పట్టే యోన అపోస్తులైన యోహాను, అపోస్తులైన యోహాన్ అయిపోయాడు. ఆ 12 మందికి ఉన్న అధికారం ఏంటి? ఏమీ లేదు. వాళ్ళ ధన్యత ఏంటంటే దేవుడు వెళ్ళమన్నాడు, వారు వెళ్ళారు. దేవుడు చెప్పమన్నాడు, వారు చెప్పాడు. మీరు నా ప్రతినిధులు అన్నాడు, వారు తలొగ్గారు. ఈ రోజుకి ఆ బైబిల్లో అపోస్తులు ఎలాంటి గొప్ప స్థానాన్ని పొందుకున్నారు మనకు అర్థమవుతుంది. ఎస్పీ ఒక పని చెప్తే ఎందుకు పరిగెడతాం? కొంతమంది హిస్టరీ చదువుతూ ఉంటాం, ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఎందుకు చేస్తాడు? ఎస్పీ చేయమన్నాడు. ఎస్పీ చేయమంటే ఎన్కౌంటర్ చేసేస్తావా? ఎస్పీ చేయమంటే ఎన్కౌంటర్ చేసుకుంటే ఎట్లా ఉంటాను? ఆ తర్వాత కోటు తిరగాలి, తిరుగుతాను. తర్వాత చాలా కాన్సిక్వెన్స్ వస్తాయి, వస్తాయి. మా ఎస్పీ గారు చెప్పారు నేను చేయాలి. ఆప్టల్ జిల్లాధికారి, ఆప్టల్ జిల్లాధికారి ఏదైనా చెప్పగాను కాలు వణుకుపోతా ఉంటాయి. కాలు వణుకుపోతే మాట పడబడుతుంది, ఒళ్ళంతా దగ్గరికి వస్తుంది, వేరే దేశం ఉండదు, ఫోన్ సైలెంట్ లోకి వెళ్ళిపోద్ది. ఎంత జాగ్రత్తగా వింటామో, ఆయన చెప్పే మాట సరిగ్గా వినకపోతే మళ్ళా కోపం వస్తుందిగా. సాయంత్రంలోపు కాంప్లైంట్స్ వెళ్ళిపోవాలి, సాయంత్రంలోపు చేయమన్న పని చేసేసామని చెప్పాలి. ఆయన శబాష్ అంటే చాలు, ఇంకా ఆ రోజు భోజనం అవసరంలా. నీ పరలోకపు తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నీతో ఒక మాట చెప్పాలనుకోడు ఎంత ధన్యత, నీతో ఆయన మనసు పంచుకోడు ఎంత ధన్యత. ఆయన మనసు విప్పి నీతో మాట్లాడిన తర్వాత నువ్వు మౌనంగా ఉండటం సబబా? అర్థం చేసుకున్నాం ప్రియులారా. యోనా దగ్గరకు వచ్చాడు, యోనాతో మాట్లాడాడు, యోనాకు ఆయన మనసు ఏంటో చెప్పాడు. యోనా నువ్వు వెళ్ళాలి, నువ్వు చెప్పాలి. గంగరి దూపినట్టుగా బుర్ర ఊపాడు, వెళ్తానన్నట్టుగా. తడీ చెప్పులు లేకుండా వాడెక్కి పారిపోతున్నాడు. ఎవరికి తెలియదని, ఆయనకి తెలియదని వాడెక్కి పారిపోతున్నాడు. ఎవరనుకున్నావాయన? అదే అన్నాను ప్రారంభంలో, మాట గుర్తు చేశాను. మన దేవుడు ప్రేమమయుడు అనుకోవడమే మన తప్పు, మన దేవుడు జాలి కలిగిన వాడు అనుకోవడమే మన తప్పు. ఎలా బ్రతికినా పర్లేదు, ప్రభువా క్షమించాను గాని క్షమించేస్తాడు అనుకోవడమే మన తప్పు. అది దేవుని ఎరగిన వారి విషయంలో ఆయన మనసు, దేవుని ఎరిగిన వారి విషయంలో మాత్రం ఆయన అన్నాడు, బాబు అందరు వెళ్తారు గాని నువ్వు వెళ్ళవు, పాలు దేని ప్రవహించే దేశానికి నువ్వు వెళ్ళవు అన్నాడు. ఏం చేశాను ప్రభువా? నీ కొమ్ములు వచ్చాయి అన్నాడు. ఏం చేశాడు? ఏం చేయలేదు. మాట్లాడు అన్నాడు, కొట్టాడు అంతే. మాట్లాడమంటే కొడితే తప్పే. మిగతా వాడు చేస్తే తప్పు కదా, నువ్వు చేస్తే తప్పు కదా తప్పది. అదే న్యాయం, అదంతే. నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు, నా మాటలు వింటున్నావు, నా మనసు తెలుసు, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నా విషయంలో. అంతే, మోషే వెళ్ళలేదు. మోషే కనాను దేశంలో అడుగు పెట్టలేదు. ఏ తప్పు చేశాడని? చిన్న అవిధేయత. రిలారా, అర్థం చేసుకుందాం. యోనా తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా పారిపోతున్నప్పుడు తుఫాను రేగినప్పుడు యోనా దగ్గరికి ఆ నావికులు వచ్చి అడిగారు, బాబు ఎవరు బాబు నువ్వు అంటే 9:10 చెప్తున్నారు చూడండి, ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ అయింది. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 9:10 అతడు, వారు తిట్లనను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తే, ఆకాశమందును దేవుడై ఉన్న యెహోవయందు నేను భయభక్తులు గలవాడనే అన్నాను. అబ్బా ఎంత బాగా చెప్పాడు, నా దేవుడు సముద్రానికి భూమికి సృష్టికర్త. నేను ఆయన మాట విన్నాను. నా దేవుడు ఇంత గొప్పడు, నాకు ఆయన అంటే లెక్కలేదు. నా దేవుడు ఇంత గొప్పడు, ఆయన చెప్పిన మాట నేను ఖాతర చేయను. దాన్ని ఏమనాలి? వాడికి భాష వాడితే చాలా భయంకరంగా ఉంటది. మనం అంటాం కదా కొళ్ళు కొవ్వు పెట్టిందని. అలాగే ఉంది ఈయన వ్యవహారం అంతా, అలాగే ఉంది 9వ వచనంలో. సముద్రానికి భూమికి సృష్టికర్త, ఆయనందు నాకు భయభక్తులు ఉన్నాయి. 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుంచి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అరే నువ్వు చేసిన పని ఏంట్రా అని అడిగాడు. నీకు అసలుకి ఆయన ఎవరో తెలుసు, ఆయన స్వభావం తెలుసు, ఆయన కోపం తెలుసు. ఆయన పట్టుకున్న దాన్ని వదిలిపెట్టేవాడు కాదని తెలుసు. ఆయన ఆకాశానికి భూమికి సృష్టికర్త అని తెలిసి, ఎంత తెలిసి కూడా నువ్వు ఇలా చేసావంటే నువ్వు చేసిన పని ఏంటి? ప్రియులారా, అర్థం చేసుకుందాం ఈ మాటలు ఎందుకోసం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆయన ఎరిగాను అని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు, కానీ ఆయన ఎరిగిన వారిగా బ్రతకడం గొప్ప విషయం. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు, కానీ క్రైస్తవుడిగా జీవించడం గొప్ప విషయం. నేను దేవుని బిడ్డలని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు, కానీ నిన్ను చూసిన వారిని దేవుని మహిమపరచడం గొప్ప విషయం. అలాంటి వారిగానే మనం ఉన్నామా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక విశ్వాసం చూస్తున్నాం. ఎలాంటి విశ్వాసి అంటే మాట వినని విశ్వాసి. ఎలాంటి విశ్వాసి అంటే తప్పించుకుని తిరిగే విశ్వాసి. ఎలాంటి విశ్వాసం అంటే భయభక్తి లేని విశ్వాసం. ఎందుకు యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా పారిపోతున్నాడు? ఏంటి ఆయన సమస్య? ఏంటి ఆయన బాధ? ఏంటి ఎందుకు పారిపోతున్నాడంటే, నినివే పట్టణస్థులు ఇశ్రాయేలుకి శత్రువులు. అశ్రీయులు వచ్చేవారు యెరూషలేము దాడి చేశారు. యెరూషలేమును ఏ విధంగా కోల్దోచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదే నినివ పట్టణానికి వెళ్లి మీకు దుర్గతి వస్తుందని చెబితే, వాళ్ళు మారితే, దేవుని ఉగ్రత వారి మీదకి రాకపోతే యోనాకి ఏమి నచ్చలేదు. మా శత్రువులు నశించుకోవడం మా ఇష్టం. వాళ్ళు నశించుకోవాలి, నువ్వు వాళ్ళు చంపేస్తానన్నా చంపే, మధ్యలో నన్ను ఎందుకు పంపుతున్నావు, నేను వెళ్తాను చెప్తాను, నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు, వాళ్ళని చంపడానికి బదులు వాళ్ళని ఆశీర్వదిస్తావు, కాబట్టి నేను చెప్పను. వాళ్ళు మా శత్రువులు కాబట్టి వెళ్ళి, అరే బాబు మీరు నాశనం అయిపోతారని చెబితే ఊరుకుంటారా? యోనాను తిరిగి వెనక్కిరాను, వారు చెరసాల్లో వేస్తారు, చెప్పులిచ్చి కొడతారు, రాళ్ళనిచ్చి కొడతారు. ఎల్లడం ఎందుకు? వాళ్ళకి చెప్పడం ఎందుకు? వాళ్ళతో తనులు తినడం ఎందుకు? వెళ్లకుండా కూర్చుంటే పోలా? కష్టాలున్నాయి, వ్యతిరేకత ఉంది, చరసాలుంది, వాళ్ళ శత్రువులు నేను చెప్తే వినరు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎలా ఉన్నా సరే నువ్వు వెళ్లాల్సిందే, వినకపోయినా సరే నువ్వు చెప్పాల్సిందే. మన ఊహలు వేరు, దేవుని ఊహలు వేరు. ఆయన అనుకున్నాడు, నేను వెళ్తే నాకు శ్రమలు వస్తాయంటే, ఒక్క శ్రమ యోనాకు రాలా. వెళ్ళాడు, ఒక దిన ప్రయాణం చేశాడు, ప్రకటించాడు. గొప్ప కార్యం ఏంటంటే, రాజు మొదలుకొని బానిస వరకు జంతువులతో సహా అందరు ఉపవాసం నుండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. దేవుడు తన ఉగ్రతకు బదులు తన ప్రేమను కుమ్మరించి వారిని క్షమించాడు. మనకు ఎక్కడ సమస్య అంటే, అందుకే బైబిల్ అంతట్లో విశ్వాసితో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన ఆజ్ఞ మత్తయి సువార్త 22:37-39 చూడాలి. మత్తయి సువార్త 22:37-39 చూస్తే, అందులో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన నిపూర్ణ హృదయముతోను, నిపూర్ణ ఆత్మతోను, నిపూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనిదే. ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో చెప్పు ప్రభువా అన్నాడు. ప్రభు ముఖ్యమైన ఆజ్ఞను రెండు మాటలో చెప్పుడు, ఒక మాటలో చెప్పకుండా. ఒకటి, లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్. లవ్ యువర్ గాడ్ అన్న మాట మనకు బాగా అర్థమైంది, అది పర్లేదు మనకి. రెండవ మాట ఉంది, అదే కష్టం. ఏంటి? నీ పొరుగు వాడిని ప్రేమించడం. దేవుని ప్రేమించమంటే ప్రేమిస్తాం, మనిషిని ప్రేమించమంటే మాత్రం కష్టం. అది కష్టం, అది చాలా కష్టం. ప్రేమించమని మాత్రం అనలేదు, కానీ నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక విక్టిమ్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళావు అనుకో, పోలీస్ స్టేషన్ లో నీకు ఎట్లాంటి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తావు? మరి నీ పోలీస్ స్టేషన్కి వచ్చిన విక్టిమ్ని ప్లేస్ లో నువ్వు ఉండి, నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో అని అలాంటి సర్వీస్ ఇయ్య అన్నాడు. అది కష్టం. ఎవడైనా ఒక నీ దగ్గర లంచం అడిగితే నువ్వు ఎంత బాధపడతావో, నువ్వెవరిని లంచం అడుగుతున్నప్పుడు అది అర్థం చేసుకో అన్నాడు. అది కష్టం. రోడ్డు మీద ఎవడన్నా లిఫ్ట్ అడిగితే అదే ప్లేస్ లో నువ్వు ఉంటే లిఫ్ట్ ఇస్తే బాగుండు అనుకుంటావు కదా, మరి లిఫ్ట్ ఇవ్వు అన్నాడు. అది కష్టం. అది కష్టం. పిల్లరా, మనకి ఏది కష్టం అంటే దేవుణ్ణి ప్రేమించడానికి మనకు ఇబ్బంది లేదు, కానీ మనిషిని ప్రేమించడమే మనకు కష్టమైపోతుంది. అంత మంచిగా కాదు, ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకొక మాట అన్నాడు, అది మరింత కష్టంగా ఉంటుంది. అదే మత్తయి సువార్త 5:44. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉన్నట్లు మీ శత్రువులు ప్రేమించడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. అబ్బో, ఇది మామూలు మాట కాదు. పురుగుని ప్రేమించడమే దానికి మనసు లేదు మనకి, ఇంకా మనకు అపకారం చేసిన వాడిని ప్రేమించడమే, మన కీడు చేసిన వాడిని ప్రేమించడమే, వాడి కోసం ప్రార్థన చేయడమే అసలు జరిగే పనే కాదు. జరిగే పనే కాదు. ప్రశ్న ఏంటంటే, ప్రేమించమన్నది ఎవరు, చేయమన్నది ఎవరు, చేస్తున్నావా? చెయ్యట్లేదంటే యోనా ఎలాగైతే పారిపోతున్నాడో మనం అలాగే పారిపోతున్నాం. యోనా ఎలాగైతే తప్పించుకొని తిరుగుతున్నాడో మనం అలాగే తప్పించుకొని తిరుగుతా ఉన్నాం. ప్రిలరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఎరిగిన బిడ్డగా, నా మాట మీద నీకు గౌరవం ఉందా? నేను చెప్పిన మాటలు నువ్వు పాటించగలుగుతున్నావా? నేను చేయమన్న పనులు నువ్వు చేయగలుగుతున్నావా అని ప్రభు ప్రశ్నిస్తా ఉన్నాడు. ప్రిలరా, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. దేవుని మాటలు విన్నప్పుడు మనం గజగజ వణికేవారుగా ఉండాలి. దేవుని మాటలకు శిరసు వంచేవారుగా ఉండాలి. దేవుడు చేయమన్నది మానకుండా చేసేవారుగా ఉండాలి. దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన సర్వభౌమాధికారానికి లోబడి ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించేవారుగా ఉండాలని ఆయన మన వద్ద నుంచి కోరుతా ఉన్నాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఉన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. డాక్టర్ మూర్తి గారు ఉన్నారా?
సార్ ఉన్నాను సార్, ఉన్నాను సార్.
బ్రదర్, మీకు ఇచ్చిన ప్రేయర్ పాయింట్ పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థించేయమన్నాం. దేవుని వాక్యంతో, దేవుని వాక్యాన్ని బట్టి.